గుడ్ ఈవినింగ్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమడివైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ సాయంత్ర సమయం ముందు మీ పరిశుద్ధమైన సన్నిధిలోనికి మేము వచ్చి మీ యొక్క సన్నిధిలో మీ వాక్యమును ధ్యానించుకునవలనని ప్రయత్నించుచుండగా మా హృదయాంతరంగంలో మీ ఎడల మాకు కావలసిన భక్తి విశ్వాసములను అనుగ్రహించి మాకు కావలసినటువంటి వాక్యమును మీరు దయచేయండి. అది మా హృదయంలో నిలిచి ఫలించినట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తునామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఈ దినమందు ద్వితీయోపదేశ కాండములో వ్రాయబడినటువంటి రెండు వాక్య భాగములను మనము చూడవాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిది ద్వితీయోపదేశ కాండము 11:16. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, మీ హృదయము మాటలలో చిక్కి త్రోభ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. ఇక రెండవ వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 17:14-20. అక్కడ ఈ విధంగా వ్రాయబడినది, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకుని అందులో నివసించి నా చుట్టూనున్నాను సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకుందుననుకుని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని ఆవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకునవలెను. నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకునవలను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకునవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసి కొనవలెను. అదే అతని యొద్ద ఉండవలను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇస్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగకుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుతుండవలెను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములు మోషే కానాన్లో ప్రవేశించబోయే ఇస్రాయేలు ప్రజలతో మోయాబ్ మైదానములో యోర్దాను దాటక ముందు, అంటే వారు కనాను దేశమును స్వతంత్రించుకొనక ముందు చెప్తున్నటువంటి మాటలు. మనకందరకు తెలిసినటువంటి విధముగా ఇస్రాయేలు ప్రజలు దేవునిని మాటి మాటికి విసికించి శోధించి ఆ జనరేషన్ అంతా కూడా ఆ అరణ్య ప్రదేశములోనే నశించిపోయినట్లుగా పాతిపెట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆ 38 సంవత్సరములలో దేవుడు వారి నుండి బిడ్డలను పుట్టించి వారిని పెద్దవారు ఉన్నట్లుగా చేసి అంతకుముందు అక్కడికి వచ్చినటువంటి ప్రజలలో 20 సంవత్సరముల కన్నా తక్కువ ఉన్నటువంటి వారు ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ. వారు వీరు కలిసి ఐగుప్తు నుండి అరణ్యమునకు వచ్చినప్పుడు అక్కడ ఎంతమంది అయితే ఉన్నారో దాదాపు అంతమంది మనుషులు కనాన్లో ప్రవేశించే ముందు కూడా ఉండునట్లుగా చూచి వీరిని కనాను దేశంలో ప్రవేశపెట్టాలని దేవుడు నిర్ణయించున్నాడు. ఆ విధంగా చేసి ఉన్నాడు. ఇక్కడ 2 వచన భాగాలు మనం చదివాము. మొదటి భాగంలో మాయల గురించి చెప్తూ ఉన్నాడు. ఇక 2వ భాగంలో ఇస్రాయేలుపై రాజుగా నియమింపబడబోయేటువంటి వ్యక్తికి ఉండవలసిన అర్హతలు చెప్తూ ఉన్నాడు. వీటిలో ఆ రాజును మాయలో పడే విధంగా చేసేటువంటి కొన్ని విషయాలను ప్రస్తావించి వాటిలో పడకుండునట్లుగా ఏ విధముగా ఆ రాజు జాగ్రత్తలు తీసుకునవలను, వేటిని చేయకూడదు, వేటిని చేయవలసి ఉన్నది అనేటువంటి విషయాల్ని మోషే ఇక్కడ ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మొదటగా మనం చదివినటువంటి వాక్య భాగములో, అంటే 11వ అధ్యాయము 16వ వచనములో ఏమని రాయబడి ఉన్నదంటే, మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ హృదయము మాయలలో చిక్కినట్లయితే దాని నుండి ఫాలో అయ్యేటువంటి విషయాలను గురించి చెప్తూ ఉన్నాడు. అలాంటిది వారి మధ్య జరగకుండా చూసుకొనమని చెప్తూ ఉన్నాడు. మనము ద్వితీయోపదేశకాండమును చూసినప్పుడు అక్కడ కొత్తగా వచ్చినటువంటి ఆ జనరేషన్ ఇస్రాయేల్ ప్రజలకు మోషే ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొనమని సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ పూర్వీకులు ఏ తప్పులైతే చేశారో ఆ తప్పులు చేయటం వలన వారు యెహోవాకు ఏ విధంగా దూరమైపోయి ప్రవర్తించారో అందువలన వారి మీదకు శిక్ష వచ్చి వారు అరణ్యములోనే పూడ్చివేయబడినారు. ఆ విధముగా జరగకుండునట్లుగా వీరికి ముందు కాషన్ ఇస్తూ ఉన్నాడు అనమాట, వార్నింగ్ అనేటువంటిది ఇస్తూ ఉన్నాడు. ముందున్నటువంటి ఆ యొక్క జనరేషను రకరకములైనటువంటి మాయలలో పడిపోవటం వలన వారు రకరకములైనటువంటి దేవుని చిత్తం కాని ఆశలకు లోనవటం వలన వారు క్రమక్రమంగా దాని నుండి ఎన్నో స్టెప్స్ ఫాలో అవుతూ చివరకు దేవుని నుండి దూరం అయిపోయి దేవునికి అతిహేయమైనటువంటి విగ్రహారాధనను చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదే కాకుండా ఇంకా ఎన్నో విషయములలో దేవుని నుండి, దేవుని కట్టడల నుండి, నిర్ణయముల నుండి, ఆజ్ఞల నుండి తప్పిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ మాయ అనేటువంటిది మాయతో ప్రారంభమవుతుంది, కానీ అది చివరకు నిన్ను ముంచివేసేటప్పటికి ఈ మధ్యలో చాలా స్టెప్స్ అనేటువంటివి ఫాలో అవుతూ ఉంటాయి. ఈ వచనంలో చెప్పబడినటువంటి స్టెప్స్ ఏంటంటే మాయలలో చిక్కి త్రోవ విడిచి, మాయలలో ఎప్పుడైతే చిక్కుతామో మనము సరైనటువంటి త్రోవను విడిచి వేరొక త్రోవను పట్టి వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటాము. ఆ త్రోవలో వెళ్ళిపోయేటప్పుడు ఇతర దేవతలను పూజించి అంటే దేవుని చిత్తము కానటువంటి పనులను చేసేటువంటి వారంగాను మనము మన ఇష్టానుసారంగా దేనినైనా సరే దేవుని స్థానంలోనే వాటిని ఉంచి దేవునికన్నా ఎక్కువగా వాటిని లక్ష్య పెట్టడం అనేటువంటి దాని ద్వారా వాటిని పూజించినటువంటి వారముగా వారికి అవ్వగలము. ఆ తర్వాత వాటికి నమస్కరించేటువంటి వారముగా అయిపోగలము. వాటికి ఎప్పుడు నమస్కరిస్తామంటే అవి అతి విలువైనవి మన జీవితంలో అని భావించినప్పుడు మనం వాటికి నమస్కరించేటువంటి వారమై ఉంటూ ఉంటాము. ఆ తర్వాత వాటి చేత నడిపింపబడినప్పుడు మనము వాటికి నమస్కరించేటువంటి వారంగా ఉంటాము. దాని యొక్క దాసత్వమునకు లోనైనప్పుడు మనము వాటికి నమస్కరించేటువంటి వారంగా ఉంటాము. కాబట్టి మాయతో ప్రారంభమైనటువంటిది చివరకు మనము త్రోవ తప్పిపోయి మన ఇష్టానుసారంగా వేటి వేటికో సాగిల పడేటువంటి స్థాయికి వెళ్ళిపోకముందు, ఆ స్థితికి వెళ్ళిపోకముందు మనము జాగ్రత్త పడవలసి ఉన్నది. అదే విషయాన్ని ఇక్కడ మోషే ఆ ఇస్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. మాయ అంటే ఏమిటి? మాయ అనేటువంటిది మనకందరకు సుపరిచితమైనటువంటి పదమే. మాయలో పడినటువంటి వారిని గురించి చాలాసార్లు మనం వింటూ ఉంటాము. మనమే కొన్నిసార్లు మాయలో పడిపోయి మోసగించబడినటువంటి వారమై ఉంటూ ఉంటాము. చాలాసార్లు మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచము మాయా ప్రపంచంగా చెప్పబడుతూ ఉన్నది. మన చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో ఎన్నో మాయలనేటువంటివి ఉన్నవి. అవే కాకుండా ఎన్నో మాయలనేటువంటివి సృష్టించబడి అవి ప్రయోగింపబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. కొన్నిసార్లు ఈ స్కీములు అనేటువంటివి చూస్తూ ఉంటాము. ఏమంటాడంటే నెల నెల ఇంత కట్టాలండి, కట్టిన తర్వాత ఇంత మొత్తం అయిన తర్వాత మీరు కట్టినటువంటి దానికి సంబంధించి ఇదిగో ఈ విలువైనటువంటి వస్తువులు, స్టీల్ సామాన్లు లేకపోతే ఇంకోటి అది ఇది మేము ఇస్తామండి అని నమ్మబలుగుతారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఏ విధంగా చెప్పి ప్రజలకు తెలియజేసిన తర్వాత వెర్రి వాళ్ళు కొందరు ఉంటారు, ముఖ్యంగా స్త్రీలు. ఆ తర్వాత ముసలమ్మలు దీనికి ఆశపడి ఈ స్కీమ్లో చేరతారు, నెల నెల కడతా ఉంటారు. అదే కాదు, వాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి వారికి నలుగురికి చెప్తూ ఉంటారు, ఇలా స్కీములు ప్రారంభించారు, దా స్కీములో మేము కూడా చేరాము, ఇదిగో మంచి మంచి వస్తువులు ఇస్తున్నారంటే వాళ్ళు, ఇదిగో స్కీము ఇంతకాలం సాగుతుంది అని వీళ్ల ద్వారా ప్రభావితులైనటువంటి మరికొందరిని కూడా ఆ స్కీమ్లో చేర్పించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కాలం గడుస్తుంది, డబ్బు కడతారు, అయితే మొదట్లో వాళ్ళు నమో బలికేందుకు స్కీమ్ ప్రారంభించినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని వస్తువుల్ని నిజంగానే ఆ స్కీమ్లో మొదట్లో చేరినటువంటి వాళ్ళు కొందరికి ఇస్తూ ఉంటారు. దానితో వీళ్ళలో విశ్వాసం పెరిగి నిజంగానే వస్తువుల్ని ఇస్తున్నారు వీళ్ళు మోసగాళ్ళేం కాదు అని దానిలో చేరి ఇంకా అనేక మంది మెంబర్స్గా అయిన తర్వాత వాడికి సరిపోయినంత డబ్బును వచ్చింది అని అనుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే దానికి తాళం వేసేసి అంతు పంతు లేకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు వాడు. ఇలాగా జరిగినటువంటి దాన్ని ఏమంటాం మనము, మాయలో పడిపోయారు అని అంటాం. వరంతా మాయలో పడిపోయి తేలిగ్గా వస్తున్నాయి, చవకగా వస్తున్నాయి, ఇదంతా కూడాను మనం పెట్టిన దానికన్నా మనకు వచ్చేటువంటిది ఎక్కువగా ఉండబోతున్నది అనేటువంటి ఆ భ్రమలో పడిపోయి వీళ్ళు ఏం చేశారంటే మెంబర్లుగా తయారయ్యి అక్కడ డబ్బులు కట్టి మాయలో మోసగించబడ్డారు. ఇలాంటివి ఎన్నో ఉంటూ ఉంటాయి. పక్షి వలలో పడటం అనేటువంటిది కూడా ఈకోవకు చెందినదే. లాటరీ టికెట్లు కొనటం అనేటువంటిది గ్యాంబ్లింగ్ అనేటువంటిది, అన్ని రకాల వ్యసనాలు అనేటువంటివి, ఇలా ఈ లోకంలో మాయలు ఎన్నో ఉన్నాయి. మనందరం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రకమైనటువంటి మాయలో పడినటువంటి వారమే. ఈ మాయలు అనేటువంటి వాటిని మనము గమనించినట్లయితే అవి మనకు అందంగా కనపడుతూ ఉంటాయి, సరి అయినవే అనేటువంటి విధంగా ఉంటూ ఉంటాయి. అవి సరి అయినవి అనే విధంగా మనలో భ్రాంతిని కలుగజేస్తూ ఉంటాయి. తర్వాత పుల్ల పుల్లగా తీయ తీయగా ఉండేటువంటివిగా అవి ఉంటూ ఉంటాయి, చాలా ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా ఆచరణీయంగా కూడా ఉంటూ ఉంటాయి, ప్రలోభ పెట్టేటువంటివిగా కూడా ఉంటూ ఉంటాయి. మనల్ని ధనికులుగాను స్థిరులను గాను చేసేటువంటివిగా, ఆనందింపజేసేవిగా కనపడుతూ ఉంటాయి. ఈ లక్షణాలన్నీ కూడాను మాయలకు ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట, దానికి ఉన్నటువంటి లక్షణాలై ఉంటూ ఉంటాయి. వీటి వలన మనుషులు మాయలలోనికి వెళ్ళిపోయేటువంటి వారై ఉంటూ ఉంటారు. తర్వాత మాయలో పడినప్పుడు జరిగేటువంటిది ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదటగా మాయను గురించి నువ్వు వింటావు లేకపోతే తెలుసుకుంటావు, తర్వాత దాని పట్ల ఆకర్షితుడవుతావు, ఆ తర్వాత అటువైపునకే లాగబడుతూ ఉంటావు, ఏడ్చబడేటువంటి వాడవుగా ఉంటుంటావు, నీ మనసంతా కూడాను అటువైపుకే లాగబడుతూ ఉంటుంది. నువ్వు చూసినటువంటి దానిని, నువ్వు ఆకర్షించబడినటువంటి దాని వైపునకే నువ్వు ఈడ్చబడేటువంటి వాడవుగా ఉంటావు. నువ్వు వేరొక పని చేస్తూ ఉంటావు కానీ నువ్వు ఆ పని మీద ధ్యాస ఉంచలేవు. నువ్వు దేని వైపుకైతే ఆకర్షితుడవయ్యేవో, దేని వైపునకైతే ప్రభావితుడవయ్యేవో, దాని వైపునకే నువ్వు ఆలోచించే విధంగా ఈడ్చబడుతూ ఉంటావు. చివరికి క్రమక్రమంగా దాని వైపునకు అడుగులు వేసేటువంటి వాడవుగా ఉంటావు. ఆ తర్వాత ఊరిలో పడిపోయేటువంటి వాడవుగా అయిపోతావు. ఆ ఊరిలో పడిన తర్వాత దానికి దాసుడు అయిపోతావు. అది చెప్పినట్లు నడిచేటువంటి స్థితికి దిగజారిపోతావు. బయటకు రావాలని ఆశపడినా గానీ నువ్వు రాలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి మోసగించబడినాను, మాయలో పడినాను అని నువ్వు తెలుసుకుంటావు గానీ దాని నుండి వెనక్కి మాత్రం రాలేవు. ఆ సమయంలో నీకు కలిగేటువంటిది కేవలము కన్నీరు తప్ప మరి ఒకటి నీకు ఉండదు. ఈ ప్రేమ అనేటువంటి వెర్రితనములో పడినటువంటి వారు, మాయలో పడినటువంటి వారు కొంతకాలము ఆ ప్రేమ వ్యవహారం అనేటువంటిది నడిపిన తర్వాత అప్పుడు వారు మాయలో పడ్డామని తెలుసుకుని ఇంకా దాని నుండి వెనుకకు రాలేనటువంటి పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆత్మహత్య ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటూ ఉంటారు. నేను ఏదైనా పురుగుల మందు తాగి చస్తాను, లేకపోతే అది తిని చస్తాను, ఇది తిని చస్తాను అని చెప్పేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటూ ఉంటారు. ఎందుకలా జరిగింది? మొదట నువ్వు ఆకర్షించబడినావు కదా, ఆ యొక్క ఆకర్షణ ఎంత గట్టిగా ఉండిందంటే నీవు అటువైపుకు వెళ్ళపోతే నీవు తట్టుకోలేవేమో అన్నట్లుగా ఉండింది కదా. అటువైపుకే నీవు అడుగులు వేసావు కదా, నీవు వేసిన తర్వాత దానికి లోన్ అయిపోయావు కదా. ఉరి అప్పటి వరకు నీకేంటో తెలియలేదు కదా, దానికి దాసుడు అయిపోయిన తర్వాత అప్పుడు నీవు నీలో నీవు ఏడ్చేటువంటి వాడుగా, ఏ పరిస్థితిలోనికి వెళ్ళిపోయినావో, నీకు స్వతంత్రత అనేటువంటిది ఏ విధంగా లేకుండా పోయినదో, మనశ్శాంతి అనేటువంటిది ఏ విధంగా లేకుండా పోయినదో, నీవు ఊహించినటువంటి, నువ్వు అనుభవించాలనుకున్నటువంటి ఆనందం కానీ ఆ సంతోషం కానీ దానిలో లేకుండా ఉన్నది. ఇదంతా భ్రమ, దీనిలో నేను పడిపోయాను, అనేటువంటి పరిస్థితి నీకు అప్పుడే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. నీ వైపునకు అడుగులు వేస్తున్న సమయంలోనే పెద్దవాళ్ళు చెప్పినటువంటి, దైవజనులు చెప్పినటువంటి ఆ యొక్క మాటలు నీకు చెవిలోనికి వెళ్లేటువంటివిగా ఉండవు. కానీ నీవు దేవుని నుండి దూరదూరంగా వెళ్ళిపోతూ మనుషులకు కనపడకుండా చాటు మాటున ఈ వైపునకు అడుగులు వేసి నీ యొక్క స్థితికి నీవే కారకుడు అయినావు అని తెలుసుకున్నప్పుడు నువ్వు ఏడ్చేటువంటి వాడుగా ఉంటావు. నీవు స్థిమితం కోల్పోయినటువంటి వాడుగా ఉంటావు. దాని నుండి నీవు బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఇది అనేకుల్లో మనం చూస్తూ ఉంటాము. ఇక మనం చదివినటువంటి 2వ భాగము 17వ అధ్యాయము 14 నుండి 20లో ఒకవేళ ఇస్రాయేలు ప్రజలు వారి మీద రాజును నియమించుకునాలని పట్టుబట్టినట్లయితే అతనికి ఉండవలసినటువంటి అర్హతల గురించి చెప్తూ ఉన్నాడు. ఈ అర్హతలలో అలా ఏర్పరచుకున్న రాజులకు హానికరమైన కొన్ని మాయల గురించి మోషే ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. మొదటగా ఈ వచనాలలో అలాంటి రాజు ఏమి చెయ్యకూడదో, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో చెప్తున్నాడు. ఇది ఎక్కడున్నదంటే మనం చదివినటువంటి 17వ అధ్యాయంలోని 14 నుండి 17 వచనాల్లో ఇది వ్రాయబడి ఉన్నది. అక్కడ చెప్పబడినటువంటివి ఏమి చెయ్యకూడదో, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో అనేటువంటి విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. 14వ వచనంలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకుని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకుందును అనుకుని నేడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని ఆవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఇస్రాయేలీలు తన ద్వారా పాలింపబడాలి, నడిపింపబడాలి అనేటువంటిది దేవుని చిత్తమై ఉన్నది. వారిపైన ఏదో రాజులు ఉండాలని, మరొకరు వారికి పాలకులయ్యుండి వారిని పరిపాలించాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందువల్లనే సినాయి పర్వతము దాటిన తర్వాత దేవుడు వారి మధ్యనే నివసించాలనేటువంటి ఉద్దేశము చేత అక్కడ ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేయమని చెప్పాడు మోషేకి. ఎందుకంటే దేవుడు తానే తన ప్రజల మధ్యన ఉండి వారి మధ్యన నివసిస్తూ వారిని గైడ్ చేస్తూ వారిని ఎప్పుడు ముందుకు నడవాలో, ఎప్పుడు ఆగిపోవాలో, ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ యాక్షన్ తీసుకోవాలో ఈ విషయములన్నీ కూడాను వారికి తానే తెలియజేస్తూ వారి ముందుండి వారిని నడిపించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే ఈ ప్రజలు అనేక మార్లు దేవునిని దుఃఖపెట్టినటువంటి వారే. తమ కోరికల చొప్పున నడుచుకున్నటకును దేవునిని విడిచి, దేవుని కట్టడలను మాటలను విడిచి తమ సొంత ప్రయత్నముల చేత తమ సొంత ఇష్టము చొప్పున నడుచుకునవలనని అనేక మార్లు ప్రయత్నించినటువంటి వారుగా చేసినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఈ క్రమంలో తమ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క దేశములను చూచి, వారు రాజుల చేత నడిపింపబడటం అనేటువంటిది చూచి, వీరు కూడా ఒకవేళ మాకు రాజు కావాలి అని పోరుబెట్టే లెక్కలో మోషేతో ఏమని సెలవిచ్చాడంటే, ఆ విధముగా రాజు కావాలని పోరుబెట్టినట్లయితే అది నా చిత్తం కాదు, కానీ వాళ్ళు కావాలని పోరుబెట్టినట్లయితే సరే వాళ్ళకి రాజుని ఏర్పాటు చేయండి. అయితే ఒక విషయం ఇక్కడ, ఎందుకంటే ఇస్రాయేలు మీద రాజు అని అంటే ఎవరికో ఒక గోత్రానికో కుటుంబానికో పరిమితమైనటువంటి అంశం కాదు, ఏర్పరచబడినటువంటి అందరికీ సంబంధించినటువంటి విషయం. కాబట్టి నేనెవరినైతే అప్రూవ్ చేస్తానో వారిని మాత్రమే రాజుగా నియమించాలి అనేటువంటి కండిషన్ ఒకటి పెట్టాడు. ఇక దేవునికి తెలుసు మనిషి ఎలాంటి వాడు అనేటువంటిది. కాబట్టి ఆ రాజుకు సహా ఎన్నో విధములైనటువంటి మాయలు ఎదురు పడతాయని, ఆ మాయలలో తాను పడిపోగలడని, అయితే ప్రజలను పాలించేటువంటి వ్యక్తికి సాధారణంగా ఎదురయ్యేటువంటి మాయలు తాను జయించేటువంటి వాడుగా ఉండాలని, వాటిలో పడకుండా ఉండే విధంగా తీసుకునవలసినటువంటి జాగ్రత్తలను గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే రాజులకు వచ్చేటువంటి శోధనలు ఎలా ఉంటూ ఉంటాయి, ఆ మాయలు ఎలా ఉంటూ ఉంటాయి, ఆ మాయల వలన వీరు దేశం మొత్తాన్ని ఏ విధంగా నాశనము చేయగలరు అనేటువంటి దానిని బట్టి రాజులకు వచ్చేటువంటి మాయలలో కొన్ని వాటిని, ముఖ్యమైనటువంటి వాటిని ఇక్కడ ప్రస్తావించటం జరిగింది. మొదటిగా ఇతరులను చూచి ఇతరులందరూ కూడా రాజుల చేత పరిపాలింపబడటం అనేటువంటి విషయాన్ని చూచినప్పుడు మాకు కూడా రాజు కావాలి అని వారు ఆశించటం అనేటువంటిది అది కూడా ఒక మాయలో పడిపోవటం వలన జరిగినటువంటి విషయమే. అది ఏ విధమైనటువంటి మాయ అంటే అనుకరించుట అనేటువంటి మాయలో వారు పడిపోయినట్లుగా చెప్పబడుతున్నది. అనుకరించుట అనేటువంటిది ఎంతో పెద్ద మాయ అయి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు పడగలిగినటువంటి మాయను గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. వారేమనుకున్నారంటే ఇతరులందరికీ రాజులు ఉన్నారు కాబట్టి మాకు కూడా రాజు కావాలి అని పట్టుబట్టి అది దేవుని చిత్తానికి విరుద్ధమైనప్పటికీ ఆ పట్టుబట్టినటువంటి వారే మొండి పట్టుతో వెళ్ళాలని అనుకుంటే వెళ్ళనివ్వండి అని దేవుడు వదిలేసాడు వాళ్ళని. అనుకరణ అనేటువంటి మాయ చాలా బలమైనటువంటి మాయ. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో మన గృహాలలోనే ఎంతో మంది అనుకరణ అనేటువంటి మాయలో పడిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. స్త్రీలు తమ చుట్టూ ఉన్నటువంటి ఖరీదైన బట్టలు ధరించేటువంటి వారు, ఎంతో విలువైన నగలు ధరించేటువంటి వారు, వస్తువాహనములను సంపాదించుకొని సుఖంగా తమ చుట్టూ గడిపేటటువంటి వారిని చూచి వీరు మోసపోయి తమకు ఆస్తవమత లేకపోయినప్పటికీ వాటిని సంపాదించుకొని ఉండగలిగిన స్థితి వారికి లేకపోయినప్పటికీ తమ భర్తలను పోరుబెట్టి అప్పులు చేసి ఆ అప్పులతో వీటిని కొనుక్కొని తమ గృహాలని కూలదోసుకున్నటువంటి స్త్రీలు కుటుంబములు ఎన్నో ఉన్నాయి. యవనస్తులైనటువంటి వారు చుట్టూ ఉన్నటువంటి వారి వస్త్రధారణను చూచి ఆ వస్త్రధారణ చొప్పున వీరును వస్త్రములను ధరించవలనని, వారు ఎలా ఉన్నారో అదే విధంగా వారికి దీటుగా వారికి ఏ విధంగానూ తీసిపోని విధంగా వస్త్రధారణ చేసుకోవాలని ఆశించేటువంటి వారే అంటూ ఉంటారు. ఇదే విధముగా కొంతమంది పురుషులు సహితము తమ చుట్టూ ఉన్నటువంటి వారు కారులు గాని ఇళ్ళు గాని ఇలాంటివి కొనుతూ ఉన్నప్పుడు వీరు కూడా వారికి అస్తోమత లేకపోయినప్పటికీ వారికి ఉన్నది కాబట్టి సమాజంలో మా స్థాయి కూడా అదే విధంగా దానికి దీటుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం చేత వారికి లేనటువంటి ఆ యొక్క ఇచ్చను కలుగజేసుకొని వారు అప్పులు పాలైపోయి కుటుంబములను నాశనం చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ విధముగా అనుకరణ అనేటువంటిది మనలను ఏ విధమైనటువంటి స్థాయిలోకైనా తీసుకుని పోగలదు. ఇది ఒక పెద్ద మాయగా అందరినీ ప్రభావితం చేసేటువంటి మాయ అయి ఉన్నది. నాయకుల దగ్గర నుండి సామాన్యుల వరకు, యాజకుల దగ్గర నుండి విశ్వాసుల వరకు, అన్యుల వరకు ఇలాగా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేయగలిగినటువంటిది ఈ అనుకరణ అనేటువంటిది. ఈ అనుకరణ మనలో ఉన్నట్లయితే దానిని తీసివేసుకునవలసిన అవసరము ఉన్నది. ఇక 15వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకునవలెను, నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. ఇక్కడ మోషే ఏమని చెప్తున్నాడంటే, ఒకవేళ నీ మీద రాజుగా ఎవరినైనా నియమించుకునవలను అని అనుకున్నట్లయితే ఆ విధంగా నియమించుకునేటప్పుడు దేవుడు ఎవరినైతే అప్రూవ్ చేశాడో వాళ్ళనే నీవు నియమించుకోనాలి. ఆ తర్వాత నీ ఇష్టానుసారముగా, నీ ఇష్టం చొప్పున, నీ కోరిక చొప్పున అన్యులెవరిని కూడాను నీవు రాజుగా నియమించుకొనకూడదు. ఎందుకంటే అది అందరికీ సంబంధించినటువంటి విషయం. నీకొక్కడికి లేకపోతే నీ గోత్రానికి, నీ కుటుంబానికి మాత్రమే పరిమితమైనటువంటి విషయం కాదు. కాబట్టి నీవు తప్పనిసరిగా అన్యుని చేసుకునకూడదు. ఎందుకంటే మీరు ప్రత్యేకమైనటువంటి జనము, మీ జనమే వేరు. మిమ్మల్ని అందరినీ ప్రత్యేకమైనటువంటి సొత్తుగా యెహోవా తాను కోరుకొని అంగీకరించి ఉన్నాడు. ఇతరులకు లేనటువంటి కట్టడలను మీకు ఇచ్చి ఉన్నాడు. ఇతరులకు లేనటువంటి ఎన్నో విధి విధానాల్ని మీకు తెలియజేసి ఉన్నాడు. ఎందుకంటే మీరు ప్రత్యేకమైనటువంటి జనముగా ఉండాలని, పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన జనులు పరిశుద్ధముగా నడుచుకునవలనని, ప్రత్యేకమైనటువంటి వారై ఉండాలి అనేటువంటిది ఆయన యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ఈ క్రమంలో వాళ్ళకి ఎన్నో విధులు ఇవ్వక తప్పలేదు, కట్టడాలు ఇవ్వక తప్పలేదు. ఆ విధంగా వారు నడుచుకొని ఆయన దృష్టికి యుక్తమైనది చేయాలని దేవుడు ఆశపడినటువంటి వాడై ఉన్నాడు. సోలోమన్ రాజును మనము చూచినప్పుడు తాను అనేక మంది రాకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. ఆ రాకుమార్తెలు ఎవరంటే అన్యులైనటువంటి వారు, వారు ఇస్రాయిలులైనటువంటి వారు కారు. అయితే తను కామాతురత కలిగినటువంటి వాడే. అన్యులతో వియ్యం అందటం వలన చివరకు తనకు జరిగినటువంటిది ఏమిటంటే, అన్యుల గుళ్ళు గట్టేటువంటి పరిస్థితికి, ఆ అన్య గుడులలో ఉన్నటువంటి విగ్రహములకు మొక్కేటువంటి పరిస్థితికి ఈ భార్యలైనటువంటి అన్య స్త్రీలు తన మనసును తిప్పివేసినారని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. కాబట్టి అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నప్పుడు జరిగేటువంటి ఆ యొక్క పర్యవసానం గురించి మనము ప్రత్యక్షంగా సొలొమోను యొక్క జీవితంలో చూడగలుగుతున్నాము. సొలొమోను అంటే మరెవరో కాదండి, భూలోకమందు ఉన్నటువంటి అత్యంత జ్ఞాని అయినటువంటి రాజు. తాను దేవునికి తన సొంత హస్తముల చేత ఆలయము నిర్మించినటువంటి వాడు, దానిని ప్రతిష్ఠించినటువంటి వాడు, దేవుని ఆలయము దగ్గర తాను పూజలు చేసినటువంటి వాడు, దేవునికి ఇష్టుడై ఒకసారి బ్రతికినటువంటి వాడు, దేవుడు తనకు జ్ఞానమును అనుగ్రహించినాడు, దీర్ఘాయుషును అనుగ్రహించినాడు, ఎంతో సంపదను అనుగ్రహించినాడు. అయితే తాను అన్య స్త్రీలను, రాకుమార్తెలను పెండ్లి చేసుకోవటం అనేటువంటి యొక్క విషయములో తప్పటడుగు వేసి ఉన్నాడు. ఆ మాయలో పడిపోవటం వలన తాను చేసినటువంటి తప్పును మనం చూసినప్పుడు ముక్కును వేలేసుకుంటాము. ఏంటంటే, దేవునికి ఆలయం కట్టినటువంటి వాడు, దేవుని ఆలయమును ప్రతిష్ఠించినటువంటి వాడు, దేవునికి ఇష్టునిగా బ్రతికినటువంటి వాడు చివరి దినములలో కొద్ది సంవత్సరములలోనే తన అన్య భార్యలను బట్టి, అన్యజనులైనటువంటి రాకుమార్తెలను తనకు భార్యలుగా చేసుకున్నటను బట్టి వారి మాట విని దేవునికి బదులుగా విగ్రహములకు గుడులు కట్టేటువంటి వాడుగాను, ఆ గుడులలో ఉన్న విగ్రహములకు మొక్కేటువంటి వాడుగాను అయిపోయాడా అని మనం ముక్కును వేలేసుకుంటాం. ఇక్కడ సొలొమోను యొక్క జీవితం నుండి మనము అన్యులతో వియ్యముందుట, లేకపోతే అన్యులతో కలిసి మనం అనుకున్నటువంటి విధముగా మనకు బాగానే ఉందలే అని చెప్పి అనిపించేటువంటి వాటిలో మనము ఏ విధముగా మాయలో పడిపోగలము, ఆ విషయం మనం తెలుసుకుంటాం. 16వ వచనములో, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకునవలదు, తన గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎలయనగా, యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను అని వ్రాయబడి ఉన్నది. గుర్రములు అనేటువంటివి యుద్ధములో ఉపయోగించేటువంటి వారు ఆ దినాల్లో. ఈ గుర్రములు ఎవరికైతే ఎక్కువగా ఉన్నాయో ఆ దేశమునకు మిలిటరీ పవర్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నట్లుగా వాళ్ళు భావిస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ గుర్రములను విస్తారంగా సంపాదించుకునవలదు అని ఎందుకు చెప్తున్నారంటే, గుర్రములు ఎక్కువగా ఉన్నట్లయితే వారేమని భావిస్తారంటే, ఆ రాజులు నాకు మిలిటరీ పవర్ ఎక్కువగా ఉన్నది కాబట్టి ఎవరినైనా నేను నాకున్నటువంటి ఈ శక్తి సామర్థ్యములతో జయించగలను అనేటువంటి తత్వం వారిలోనికి వచ్చేస్తుంది. దేవుడు మొదటి నుండి చివరి వరకును ఇశ్రాయేలుల యొక్క విషయంలో జరిగించినటువంటిది ఏమిటంటే, దేవుడే వారి పక్షముగా ఉండి వారు కని విని ఎరుగనటువంటి పరిస్థితులలో తానే వారి పక్షంగా యుద్ధము జరిగించి వారిని గెలిపించాడు. అది వారికి ఉన్నటువంటి ప్రత్యేకత. అయితే ఎప్పుడైతే గుర్రాలు ఎక్కువైపోతాయో ఆ గుర్రాల యొక్క సామర్థ్యత మీద, మిలిటరీ పవర్ మీద వారు తమ యొక్క విశ్వాసాన్ని ఉంచి దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోయేటువంటి ఆ యొక్క మాయలో పడిపోతారు. కాబట్టి ఆ విధంగా గుర్రాల్ని సంపాదించుకునవద్దు అని చెప్తా ఉన్నాడు అన్నమాట. అంటే ఇక్కడ స్వశక్తి మీద ఆనుకుంటా అనేటువంటి ఆ యొక్క మాయ గురించి చెప్తా ఉన్నాడు. ఇక రెండవది ఏంటంటే, ఒకవేళ గుర్రములను సంపాదించుకునవల్ని నువ్వు అనుకున్నట్లయితే ఐగుప్తులో ఆ గుర్రాలు ఎక్కువగా ఉండే కాబట్టి జనులను ఐగుప్తునకు వాటిని సంపాదించుకున్న నిమిత్తమై తిరిగి వెళ్ళనీయకూడదు. ఎందుకంటే ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదు అని దేవుడు మీతో చెప్పాడు అని ఇక్కడ మోషే చెప్తూ ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తిని రక్షించినప్పుడు తనకు నూతన మనసును నూతన స్వభావమును ఇచ్చేటువంటి వాడై ఉంటాడు. అయితే దానిని కాపాడుకొనవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. దేవుని యొద్దకు నీవు వచ్చినప్పుడు ఆయనతో నిబంధనను చేసేటువంటి వాడవై ఉంటావు. అయితే ఆ నిబంధన ప్రకారము నడుచుకునవలసిన బాధ్యత నీదై ఉంటుంది. అంతేగాని చాలా మంది ఏమనుకుంటారంటే, మారు మనసు పొందినటువంటి క్షణం నుండి హృదయంలో ఏదో జరిగిపోతుందండి, కాబట్టి అప్పటి నుంచి ఇక ఏ తప్పిదమును చూచినా గాని వాటిని అసహించుకునేటువంటి పరిస్థితి అనేటువంటిది ఆ లోపల వచ్చేస్తుందండి, కాబట్టి ఆటోమేటిక్ గా మనిషిగా ఆ విధంగా ఉండలేడండి, తప్పును చేయలేడండి అని అనుకుంటుంటారు. కాదండి, మనిషి యొక్క స్వభావము ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. అయితే దాని పట్ల నీకుండవలసినటువంటి ఆ యొక్క రియాక్షన్ అనేటువంటిది మారవలసి ఉంటుంది. అది ప్రతి క్షణము నీవు ప్రయోగించవలసి ఉంటుంది. నీవు దేవునితో చేసినటువంటి ఆ యొక్క నిబంధనను, నీకున్నటువంటి విశ్వాసమును నీవు అనుక్షణము దేవుని పట్ల ప్రయోగించవలసినటువంటి వాడవై ఉన్నావు. ఏదో ఒక క్షణములో నువ్వు మొదటి 2 రోజులు 3 రోజులు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత బాగానే ఉండి 4వ రోజు నుండి నువ్వు వెనక్కి వెళ్ళిపోయేటువంటి వాడుగా ఉండగలవు. ఆ తర్వాత కొన్ని సందర్భాలలో 1 సంవత్సరం తట్టుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటువంటి వాడుగా ఉండగలవు. ఇక సరే, వచ్చిన రోజు నుండి తెల్లారేటప్పుడు కల్లా వెనుక జీవితంలోకి వెళ్ళిపోయేటువంటి వారు సైతం చాలా మంది ఉంటూ ఉంటారు. కాబట్టి మనము ఎంత లోతుగా పునాదిని వేసుకున్నాము, మన రక్షణ పునాదిని, దేవునితో చేసినటువంటి నిబంధనకు నీవు కట్టుబడేటువంటి వాడుగా ఉంటున్నావా, లేదా నీవు దేవునికి నమ్మకస్తుడవై బ్రతుకుతున్నావా లేదా అనేటువంటిది నీవు చేయవలసినటువంటి పనిది. నీవు ఎప్పుడైతే దేవునికి నమ్మకస్తుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నావో ఆ విధంగా నడుచుకునేందుకు దేవుని యొద్దకు వచ్చి నీవు సహాయం కోరతావో పరిశుద్ధాత్మనికి సహాయం చేసేటువంటి వాడవి అంటాడు. అంతేగాని దేవుడు మారు మనసు పొందినటువంటి క్షణము నుండి నీ చేయి పట్టుకొని అక్కడ శోధన ఉంటే ఆ శోధన నుండి దూరంగా లాక్కెళ్ళిపోయేవాడుగా ఉన్నాడు. కాబట్టి నీవు చేయవలసిన పనిని నీవు చేయవలసి ఉన్నది. కొంతమంది కొన్నిటికి బానిసలైపోయి ఉంటారు. దేవునిలోనికి వచ్చేటప్పటికి వారు కొన్నిటి నుండి జయము పొందలేనటువంటి వారుగా ఉంటారు. ఇవి చివరి వరకు వారిని పీడించేటువంటివిగా ఉంటూ ఉంటాయి. చివరి వరకు వారిని వాటి యొక్క బంధాల నుండి, మాయ నుండి బయటపడలేనటువంటి స్థితిలో వారు ఉండి చివరిగా వీటి నుండి విడిపింపబడతారు. అలాంటివి కొన్ని ఉంటుంటే 1-2 వ్యసనాలు అనేటువంటివి కానీ, లేకపోతే రిలేషన్స్ కానీ, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. చివరిగా మనము వేటి నుండి అయితే విడుదల పొందామో, మన మీద అతి ప్రభావము చూపినటువంటి ఆ యొక్క వ్యసనములే కానివ్వండి, అలవాట్లే కానివ్వండి, లేకపోతే రిలేషన్సే కానివ్వండి, వాటి విషయంలో బహు జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. ఇక్కడ ఐగుప్తు నుండి బయటకు లాగబడినటువంటి ప్రజలతో చెప్పినట్లుగానే ఆ మార్గమున మీరు వెళ్ళకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం తేటగా అర్థం చేసుకోవలసి ఉన్నది. ఆ విషయములో మరలా వెనకకు వెళ్ళాలని లాగేటువంటి ఆ యొక్క మనసు అనేటువంటిది చాలాసార్లు నీకు రావచ్చును. అయితే ఆ మార్గము పర్వాలేదులే, కొంచెం ఒక అడుగే చూద్దాము, లేకపోతే 2 అడుగులే చూద్దాంలే, మనం మళ్ళీ దానికి బానిసలమైపోయే అంత పరిస్థితిలోనికి వెళ్ళిపోతామా అని నీవు 1-2 అడుగులు వెనకకు వేసినట్లయితే దానిలోనికి అతి త్వరలోనే ఈడ్చివేయబడేటువంటి వాడుగా ఉంటూ ఉంటావు. ఈ క్రమంలో జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్త్రీకి ఒక పురుషునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క రిలేషను, వారిద్దరికి పెళ్లి కాలేదనుకుందాం. వారిద్దరికి సరే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారము ఏదో మొదలైంది. దాని నుండి ఇతను మారు మనసు పొందేటప్పుడు అతను ఆ వ్యవహారాన్ని తెంచుకుని దేవుని పక్షముగా బయటకు వచ్చేయడానికి చాలా కాలం పట్టింది అనుకుందాం. తర్వాత ఎట్టకేలకు దేవుని కృప వలన అతను వచ్చేశాడు. ఆ తర్వాత ఆ ఛాయలకు కూడా వెళ్లేటువంటి వాడుగా అతను ఉండకూడదు. అయితే ఇతను కేర్లెస్ గా ఉండి మరలా ఛాయలకు వెళ్ళటం, మరలా వ్యక్తిని చూడటం, లేకపోతే ఆ వ్యక్తికి టెక్స్ట్ మెసేజ్లు పంపటం అని ఇప్పుడు మరీ సులువు అయిపోయింది. ఇదిగోండి, ఇక్కడ మనకి చేతిలోకి ఈ ఫోన్లు వచ్చేసిన తర్వాత టెక్స్ట్ మెసేజ్లు పంపటము, ఇంకో మెసేజ్లు ఫార్వర్డ్ చేయటము, చిన్న చిన్నగా మాట్లాడటం అనేటువంటిది, ఈ విధంగా మొదలైనటువంటి వ్యవహారము అతి త్వరలోనే, ఎంతో కాలం పట్టదు, అతి త్వరలోనే మరల పాత వ్యవహారంలోనికి వెళ్ళిపోగలదు. కాబట్టి ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా మనము వ్యవహరించవలసి ఉంటుంది. దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే ఆ మార్గమున నువ్వు వెళ్ళకూడదు, ఒక్క స్టెప్ కూడా అటు వేయకూడదు, ఇటువైపుకే ఉండాలి అని. దానిని నిగ్రహించుకుంటూ కాచుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి విశ్వాసులు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత దానిలోనికి అతను మళ్ళీ వెళ్ళిపోయాడండి, అతను మళ్ళీ పాత బాటే పట్టేశాడండి అని చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు క్రమశిక్షణగా లేరు, వారు దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టినటువంటి వారుగా ఆ మార్గమున నీవు వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు వీళ్ళిష్టానుసారంగా వీరు చేసుకున్నటువంటి వారై ఉండటం వలన వారు తిరిగి దానిలోనికి వెళ్ళిపోయేటువంటి వారై ఉంటూ ఉంటారు. ఆ విధంగా మనము ఉండకూడదు. 17వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ శరీరేచ్ఛ అనేటువంటి మాయను గురించి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడే మనం ఆలోచించాం కదా సొలొమోను గురించి. సొలొమోను ఈ విధమైనటువంటి మాయలో పడిపోయినటువంటి వాడు, శరీరేచ్ఛ అనేటువంటి కామాతృత అనేటువంటి మాయలో తాను పడిపోయి తాను అన్ని స్త్రీలను పెళ్లి చేసుకోవటం అనేటువంటిది ఒక రకమైన మాయ. రెండవది అనేక మందిని పెళ్లి చేసుకుంటాం అనేటువంటిది మరొక మాయ. తరువాత వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు అని వ్రాయబడినది. ఇది ధనాపేక్ష అనేటువంటి మాయను గురించి చెప్పబడుతున్నటువంటిది. ధనాపేక్ష అనేటువంటి మాయ మనిషిలోనికి వచ్చిందంటేనండి అది ఏ విధముగానైనా నిన్ను మెలకలు తిప్పగలదండి, ఏ విధముగానైనా దానికి నిన్ను లోబరుచుకునగలదు. అది ఏమి చెప్తే ఎటు ఆడమంటే ఎటు గొంతు వేయమంటే అటు వేసేటువంటి వాడుగా నిన్ను చేయగలదు. ఈ ధనాపేక్ష అనేటువంటి మాయకు సాధారణంగా దూరంగా ఉండగలిగినటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. ధనికులమై ఉండనంత వరకు బానే ఉంటుంది, కానీ ఒకసారి నీవు ధనికుడు అయ్యి ధనార్జన అనేటువంటిది నీకు సులువుగా ఉన్నప్పుడు దానికి నీవు లోనైపోయి ఆ మాయలోనికి వెళ్ళిపోయేటువంటి వాడవగా ఉంటూ ఉంటావు. ఇక్కడ చెప్పబడినటువంటి శరీరేచ్ఛ అయినటువంటి మాయ నుండి, ధనాపేక్ష అనేటువంటి మాయ నుండి ఇశ్రాయేలల రాజు వాటి బారిన పడకుండగా ఉండు నిమిత్తము వారిని గురించి మోషే ద్వారా దేవుడు పలికించినటువంటి మాటలు ఇవి. ఇక 17వ అధ్యాయము 18 నుండి 20 వచనాలలో ఆ రాజులు చేయవలసినటువంటి వాటిని గురించి చెప్తా ఉన్నాడు. ఇప్పటి వరకు రాజులు ఏమి చేయకూడదు, ఎందుకు చేయకూడదు, ఈ మాయలలో పడకుండా ఉండే నిమిత్తము కాబట్టి అక్కడ చేయకుండా ఉండవలసినటువంటివి. ఈ మాయలలో పడకుండా ఉండేలాగా చేయవలసింది ఇప్పుడు చెప్తున్నాడు 18 నుండి 20 వచనాల్లో. ఇక్కడ 18వ వచనంలో ఏమని రాయబడినదంటే, మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీలైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసి కొనవలెను అని చెప్తూ ఉన్నాడు. ఈ చేయవలసినటువంటి వాటిలో మొట్టమొదటగా ఆ ధర్మశాస్త్రం యొక్క ప్రతిని తను వ్రాసి పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. అది నా దగ్గర లేదు కదండి, లేదు కాదు, అది ఉండేలాగా చూసుకో, నువ్వు రాసి నీ దగ్గర పెట్టుకో అని చెప్తా ఉన్నాడు. 19వ వచనంలో అది అతని యొద్ద ఉండవలెను, అది తప్పనిసరిగా తన దగ్గర ఉండవలసినటువంటిది. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకే తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మశాస్త్రమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను అని చెప్తా ఉన్నాడు 18 నుండి 20 వచనాల్లో. ఇక్కడేమని చెప్తున్నాడంటే, మొట్టమొదటిగా ఆ ధర్మశాస్త్రం యొక్క ప్రతిని వ్రాసుకోమని చెప్తున్నాడు. అది తప్పనిసరిగా తన దగ్గర ఉండాలని చెప్తున్నాడు. గర్వించేటువంటి వాడుగా నీవు ఉండకూడదు. ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేటువంటి వాడుగా గాని కుడికి గాని ఎడమక గాని దాని నుండి తొలగిపోయేటువంటి వాడుగా ఉండకూడదు. ఇంకోటి, దేవునికి భయపడేటువంటి వాడవై ఉండాలి. ధర్మశాస్త్ర వాక్యముల అన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు, ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యములు అన్ని కొన్ని కాదు, మొత్తం ఆ ప్రక్క నుండి ఈ ప్రక్క వరకు అన్ని ఏవైతే చెప్పబడినవో ప్రతి ఒక్క వాక్యం కూడా ఇంపార్టెంట్. దాని యొక్క సిగ్నిఫికెన్స్ అనేటువంటిది దాని యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది దానికి ఉన్నది. కాబట్టి నీవు ఏదో కొని ఎంచుకొని నీకు ఇష్టమైనటువంటి వాటిని అనుసరిస్తూ మిగిలినటువంటి వాటిని పక్కన పెట్టేయటం కాదు, అన్నిటినీ అనుసరించి నడవటానికి నీవు నేర్చుకునవలసి ఉన్నది. నీవు నేర్చుకునకుండా నేను రాజును కదా, నేను వీటిని లెక్క చేయాల్సిన అవసరం లేదు అని నీవు అనుకునకూడదు, గర్వించకూడదు అని చెప్తూ ఉన్నాడు. చివరిగా అతను తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. బ్రతుకు దినములు అన్నిటను దానిని ఎందుకు చదవాలని అంటే, నీవు ఒకరోజు చదివి దాన్ని పక్కన పెట్టేసినట్లయితే దానిలో వ్రాయబడినవన్నీ కూడా నేను చూచాను కదండి, దానిలో ఏం రాయబడినదో నాకు తెలుసు కదండి అంటే అవి నీ మనసులోనికి దినదినము వెళ్ళవలసినటువంటి అంశంలో అయి ఉన్నవి. నువ్వు మేల్కొనబడినట్లుగా చేసేటువంటి అంశాలు అక్కడ వ్రాయబడి ఉన్నవి, అవి దినదినము నీ యొక్క మనసులోనికి వెళుతూ ఉండాలి. అది ఎలాంటిదంటే శరీర వ్యాయామము అనేటువంటిది ఎలాంటిదో, శరీరానికి ఆహారం ఎలాంటిదో అలాంటిది ఈ దేవుని యొక్క వాక్యం అనేటువంటిది. నీవు దేవుని యొద్దకు వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధిలో నిలిచి ఆయన యొక్క సన్నిధిలో ఆయనను పూజించేటప్పుడు దినదినము నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళవలసినది, ఆయనను దినదినము పూజించవలసి ఉన్నది, దినదినము ఆయనతో వ్యక్తిగతంగా నువ్వు గడపవలసి ఉన్నది. సమాజముగా గడిపేటువంటి సమయములు వేరు, అయితే వ్యక్తిగతముగా నీవు దేవునితో నడవలసినటువంటిది, ఆయనతో గడపవలసినటువంటి సమయము, ప్రతి దినము చేయవలసినటువంటి అంశములు అయిన ఇవి నీవు పోగొట్టుకున్నట్లయితే దేవుని నుండి నువ్వు దూరమైపోయేటువంటి వాడుగా ఉంటావు. ఒక ఇశ్రాయేలు రాజు దేవునికి సంబంధించిన ప్రజలందరి మీద తాను అధికారిగా ఉండాలంటే, వారిని నడిపించేటువంటి వాడై ఉండాలనంటే, దైవ జ్ఞానముతోటి దైవ చిత్తమును తెలుసుకున్నటువంటి వాడై నడిపించేటువంటి వాడుగా ఉండాలి. దానికి కావలసినటువంటిది ఏంటంటే దేవునితో ప్రత్యేకమైనటువంటి సంబంధము దినదినము నీవు కలిగి ఉండవలసి ఉన్నది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క విశ్వాసికిని, ప్రతి ఒక్క వ్యక్తికిని దేవునితో గడిపేటువంటి సమయం అనేటువంటిది, ఆ వ్యక్తిగత సమయము అనేటువంటిది, ఆ వ్యక్తిగత ప్రార్థన అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ విషయమై ఉన్నది. దీన్ని మనం ఎంతమంది లక్ష్య పెట్టేటువంటి వారుగా ఉంటున్నాం, పరిశీలించుకునవలసి ఉన్నది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 18-20 వచనాలలో మనపై దేవుని వాక్యం యొక్క పూర్తి ఆధిక్యతకు విధేయులై బ్రతుకుట గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క పూర్తి ఆధిక్యత మన మీద ఉండి తీరాల్సినది. దేవునికి మనము పూర్తి విధేయులమై బ్రతకవలసి ఉన్నది. ఇది రాజులకు అవసరమైనట్లుగా అక్కడ చెప్తూ ఉన్నాడు, మనకు సహా అది మరింత అవసరమై ఉన్నది. సరే, మాయ అంటే ఏంటి? మాయను గురించి తెలుసుకున్నాము. ఇశ్రాయేలు రాజులు మాయలో పడకుండా ఉండాలనంటే వారు పాటించవలసినటువంటి కొన్ని విషయాలను గురించి, వారు వేటిని చేయవలెను వేటిని చేయకూడదు అనేటువంటి విషయాలను గురించి మనం చదువుకున్నటువంటి భాగంలో ఇప్పటి వరకు మనం చూసాం. సరే, ఇక రాజుల సంగతిని పక్కన పెడితే మనకు సాధారణంగా మాయ కలిగించేటువంటివి ఎన్నో ఉన్నాయి. ఇవి మనిషిని బట్టి మారుతూ ఉంటాయి, వయసును బట్టి మారుతూ ఉంటాయి, మనిషి ఉన్నటువంటి పరిసరాలను బట్టి మారుతూ ఉంటాయి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఇలా ఎన్నో మనం చెప్పొచ్చు. మనిషి మనిషిని బట్టి మారిపోతూ ఉంటాయి. స్త్రీకి ఉన్నటువంటివి పురుషునికి మాయలు కాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. అదేవిధంగా వయసును బట్టి మారుతూ ఉంటాయి. ముసలాయనకు ఉన్నటువంటి మాయలు ఒక రకంగా ఉన్నట్టయితే పడుచు వాళ్లకు ఉండేటువంటి మాయలు అనేటువంటివి మరో రకంగా ఉంటా ఉంటాయి. మనిషి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. మనిషి ఏ పరిస్థితిలో ఉన్నాడు? అతను ధనికుడై ఉన్నాడా? ధనాన్ని సంపాదిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడా? లేకపోతే ధనాన్ని సంపాదించకుండా మామూలుగా వచ్చేదాంతో జీతంతో సరిపెట్టుకునేటువంటి వాడై ఉన్నాడా? అది వ్యత్యాసాన్ని కలిగించవచ్చు. అదేవిధంగా మనిషి ఉన్నటువంటి పరిసరాలు అనేటువంటివి, నువ్వు ఎవరి మధ్యన ఉంటున్నావు? చుట్టూ ఉన్నటువంటి వారు బాగా ధనుకులైనటువంటి వారు, వారు ఇళ్లను భూములను వాహనాలని సంపాదించుకున్నటువంటి వారైతే వారిని చూచి నీవు ప్రభావితమయ్యేటువంటి వాడుగా ఉండవచ్చు. ఈ విధంగా పరిసరాలు అనేటువంటివి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. వీటిలో కొన్ని మనం చూద్దాం. అంటే మాయను కలుగజేసేటువంటివి ఏంటో కొన్ని మనం చూద్దాం. గుడ్డి అనుకరణ అనేటువంటిది మాయను కలుగజేయగలదు. మనుషులలో ఇది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అనుకరణ అనేటువంటిది మనం మొదట్లో చూసాము ఈ దినమందు. అయితే గుడ్డి అనుకరణ అనేటువంటిది మరొకటి ఉన్నది. అంటే దానిలోనే కాస్త మరి ఇంకా సూపర్లేటివ్ అనమాట, ఆ టైప్కు చెందినటువంటిది ఇది. గుడ్డిగా ఎవరు ఏది వాడుతుంటే, ఎవరు ఏది కలిగి ఉంటే దానిని కలిగి ఉండాలనేటువంటి ఆశని గుడ్డి అనుకరణ అని అంటాము. కొంతమంది వాటిని కలిగి ఉండాలి అని ఆలోచించేటప్పుడు మనకి ఆ స్తోమత ఉన్నదా, మనకు అవసరమా, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు కొంతవరకు కలిగి ఉండవచ్చు. కొంతమందికి అదే ఉండదు, ఇక నాకు వచ్చేటువంటిది కేవలం 10,000 అయినా సరే నెలకి, నేను నెలకి ఒక 40-50 లక్షలు సంపాదించుకునేటువంటి వ్యక్తి నా పక్కన ఉన్నట్లయితే అతను ఏం సంపాదించుకున్నాడో అది నేను సంపాదించుకున్నానని ప్రయత్నించేటువంటి ప్రయత్నం ఉన్నదే దాన్ని ఏమంటామంటే గుడ్డి అనుకరణ అని అంటూ ఉంటాము. అంటే ఈ అనుకరణకి ఇక మనకు అవసరమా, మనకు తగినటువంటిదా, ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. ఇవి మనలో ఎంతమందిలో ఉన్నాయి. రెండవది స్థాయిని మించి ఖర్చు చేయటం అనేటువంటిది, ఇది చాలామందికి పెద్ద జబ్బుగా ఉంటుందండి. వారికి వచ్చేటువంటిది కొంత సొమ్ము ఉంటుంది, దానిలో సరిపెట్టుకోవటం అనేటువంటిది వారు నేర్చుకోరు. ఎందుకంటే గుడ్డి అనుకరణ అనేటువంటిది భార్యలోనో భర్తలోనో ఇద్దరిలోనో ఉండి తీరుతుంది, వారిద్దరిలో లేకపోతే పిల్లల్లో ఉంటుంది అది. ఈ విధంగా స్థాయిని మించి ఖర్చు చేయటం అనేటువంటి దాన్ని నీవు నియంత్రించకపోయినట్లయితే నీవు అట్టడుకు వెళ్ళిపోయేటువంటి వాడుగా ఉంటావు, నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకునేటువంటి వాడుగా ఉంటావు, నీవు నరికి వేయబడినటువంటి వాడుగాను పేరుకి వేయబడినటువంటి వాడుగాను నీకున్న కొద్ది ఆస్తిని సహితము అమ్ముకొని ఖర్చు చేసుకోవలసిన వాడుగాను నువ్వు అయిపోతూ ఉంటావు. తర్వాత శరీర రేచలు నెరవేర్చుకునే విషయంలో మనుషులు మాయల్లో పడిపోతూ ఉంటారు. ఇక ఈ విషయంలో ఎటువంటి మాయలు ఉన్నాయి అనేటువంటి దానిలో మనం వెళ్ళొద్దు, ఎందుకంటే ఎన్నో రకాలమైనటువంటి మాయలు ఉన్నాయి. అయితే శరీర రేచలు నేర్చుకునేటువంటి విషయంలో ఉన్నటువంటి మాయలు ఇన్ని అన్ని కావు. దాని వ్యామోహం అనేటువంటిది మన లోనికి రాకుండానే ఉండాలి, కానీ అది వచ్చిన తర్వాత నిన్ను ఈడ్చేటువంటి విధంగా ఉంటూ ఉంటుంది. ధనార్జన విషయంలో ధనాన్ని సంపాదించటం అనేటువంటిది, ధనాన్ని సంపాదించటం అనేటువంటిది ఒకసారి నువ్వు మొదలుపెట్టి దానికి అలవాటు పడ్డావంటే, ఈరోజు నువ్వు 100 సంపాదిస్తే రేపు 1,000 సంపాదించాలనుకుంటావు, ఎల్లుండి 10,000కి వెళుతుంది, ఈ రకంగా అది పెరిగేటువంటిదిగా ఉంటూ ఉంటుంది అన్నమాట. తర్వాత వియ్యముందుట విషయంలో మాయ అనేటువంటిది చాలా మంది దాని బారిన పడిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. మనిషి అందంగా ఉన్నట్లయితే ఆ మాయలో పడిపోతూ ఉంటారు. వెనుక ముందు ఆ పిల్ల ఎలాంటిది, పిల్లవాడు ఎలాంటి వాడు, ఫ్యామిలీ ఎలాంటిది, ఇలాంటివన్నీ కూడాను ఏమి ఆలోచించకుండా అక్కడ ఉన్నటువంటి ఆకర్షణీయత అనేటువంటిది మాత్రమే బేస్ చేసుకుని ముందుకు అడుగులు వేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కొంతమంది వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి తొందరగా అడుగులు వేసేయాలి, దీన్ని సెటిల్ చేసేసుకోవాలి, ఇంకెవరైనా వస్తారేమో తన్నుకుపోతారేమో అని తొందరపడి పరుగెత్తి వియ్యమందట్లో వాళ్ళు పెళ్ళిని ఖరారు చేసుకుని పెళ్లిలో ప్రవేశించిన తర్వాత ఆ తర్వాత చూస్తే ప్రతి దినము ఏడవలసినటువంటి పరిస్థితి ఆ యొక్క కుటుంబంలో ఉంటుంది. భార్య భర్తలు ఇద్దరు మాత్రమే కాదు, పిల్ల తల్లిదండ్రులు, ఈ తల్లిదండ్రులు, కుటుంబములన్నీ కూడాను బాధతో నిండిపోయి చివరికి డివోర్సులు అనేటువంటివి, ఆ తర్వాత మరి ఒకటి అనేటువంటివి వచ్చేసి ఈ విధంగా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కారణం ఏంటంటే ఈ వియ్యముందుట అనేటువంటి విషయములో మాయలో పడిపోయినటువంటి వారు దేవుని యొద్దకు వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి నిర్ణయం తీసుకుంటానికి బదులుగా వారు తమ యొక్క సొంత చిత్తము చొప్పున తమకు ఆకర్షణీయముగా కనబడినటువంటి వాటిని మాత్రమే పరిగణలోనికి తీసుకొని తమ నిర్ణయములను తీసుకోవటం వలన ఈ విధమైనటువంటి పరిస్థితి దాపురించేటువంటి వారై ఉంటుంటారు. విశ్వాసులలో దేవుని కట్టడలను పక్కన పెట్టి మనస్సు చొప్పున చేయటానికి పరిగెత్తేటువంటిది ఒక మాయ ఉంటూ ఉంటుంది. వీళ్ళు విశ్వాసులే, దేవుని బిడ్డలే, దేవునితో నడుస్తున్నటువంటి వారే, కానీ వీరు ప్రాముఖ్యమైనటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకునివలసి వచ్చినప్పటికీ వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారంటే ప్రార్థన చేయరు. వారికి కనిపించినటువంటివి, వారికి వినిపించినటువంటివి, వారికి పై పైన కనపడినటువంటి వాటితోనే నిర్ణయం తీసుకుని పరిగెత్తేటువంటి వారుగా ఉంటుంటారు. తర్వాతది లోక సంబంధమైనటువంటి స్థాయి అనేటువంటిది ఒక మాయగా ఉంటూ ఉంటుంది. వారికి స్థాయి ఉన్నట్లయితే, వారు ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అయినట్లయితే, అంత బ్రహ్మాండంగా మనం ఉండవచ్చు, అంత తొందరగా మన పనులను మనం చేయించుకొనవచ్చు అనేటువంటి వ్యామోహం చేత వారు ఆ మాయలో పడిపోయి వెళ్ళేటువంటి వారు కొందరు ఉంటుంటారు. పదవుల కొరకు ఆశించి దాని వెంట పరిగెత్తేటువంటి వారు చాలామంది ఉంటూ ఉంటారు. నాకు కావలసినటువంటిది ఇక్కడ గవర్నింగ్ బాడీలో మెంబర్ పదవండి, లేకపోతే మరి ఒక పదవండి, ఎక్కడైనా సరే పదవి అనేటువంటిది వారికి ఉంటేనే వారు నిద్రపోయేటువంటి వారుగా ఉండేటువంటి వారు కొందరు ఉంటూ ఉంటారు. తర్వాత మాట వినకుండా ఉండేటువంటిది అదొక మాయ ఉన్నది. వాళ్ళకి ఏంటంటే ఇక మాట వినేటువంటి పరిస్థితి ఉండదు. వారు మాట పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటను విన్నట్లయితే వారి జీవితం సజావుగానే సాగుతుంది. కానీ వారు మాయలో పడిపోవటం వలన మాటను వినకుండా తమ ఇష్టానుసారంగా చేసుకొని చివరికి నష్టపోయి ఇబ్బందులు పాలైపోయి జీవితాన్ని రచ్చరచ్చ చేసుకునేటువంటి వారు అనేక మంది ఉన్నారు. తర్వాత మోమాటపడి వెంబడించడం అనేటువంటిది మరొక మాయ ఉన్నది. వీళ్ళు ఏంటంటే ఇక మరీ మోమాటస్తులు అనమాట, నో అని చెప్పలేరు. ఎవరైనా ఏదైనా సరే వారిని ఎస్ఎన్ అనిపించాలని అంటే చాలా తేలిగ్గా అనిపించవచ్చు. వారు దేనిని కూడా వ్యతిరేకించేటువంటి వారుగా ఉండరు. దేనికైనా సరే మోమాట పడిపోయి అవతల ఉన్నటువంటి వాడు ఏమైనా బాధపడతాడేమో, లేకపోతే ఇంకోటేమో అనుకుంటారు. వీరు తీసుకోబోయేటువంటి నిర్ణయాన్ని బట్టి వారి జీవితం సరిగా ఉండదు అని తెలిసినప్పటికీ అప్పుడు కూడా ఎదుటివాడిని వారు వ్యతిరేకించిందో అని చెప్పలేనటువంటి పరిస్థితిలో మాయలో కొంతమంది ఉండేటువంటి వారు కొందరు ఉంటుంటారు. తర్వాత వెర్రితనంతో పరిగెత్తడం అనేటువంటిది మరొక మాయ ఉన్నది. ఇక వీళ్ళు ఏది చూస్తే అది కావాలంటేనే ఉంటారు. పక్క వాళ్ళని చూస్తే వాళ్ళవి కావాలంటారు, పై వాళ్ళని చూస్తే వాళ్ళవి కావాలంటూ ఉంటారు. కంటికి ఏది ఇంపుగా కనపడితే దాని వెంట పరిగెత్తేటువంటి వాళ్ళుగా ఉంటూ ఉంటారు. ఇక మనుషులకి ఏదైనా ఉన్నట్లుగా అనిపిస్తే వారి సహవాసం చేయాలని, వారి చేరువుక చేరాలని చెప్పి వారికి ఉన్నటువంటి జాడ్యమంతా వీళ్ళంటించుకోవాలని వెర్రితనంతో పరిగెత్తేటువంటి వారుగా వీళ్ళు ఉంటూ ఉంటారు. ఇక వీళ్ళు అప్పుల్లోనికి దిగబడిపోవటం అనేటువంటిది మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే చూసిందెల్లా కావాలంటూ ఉంటారు వీళ్ళు. అక్కడేదో చీరల ఎగ్జిబిషన్ వచ్చిందని అంటే దానిలోకి వెళ్లాల్సిందే, కొనాల్సిందే. నగల ఎగ్జిబిషన్ వచ్చిందంటే అక్కడికి వెళ్లాల్సిందే, కొనాల్సిందే. ఇక స్తోమత అనేటువంటిది పక్కన పెట్టండి. డబ్బులు ఎక్కడ కావాలంటే ఎక్కడన్నా తవ్వుకుంటా వస్తూ ఉంటారు. బ్యాంకులో తవ్వుకొస్తారు, బ్యాంకులో కుదరదని అనుకుంటే రోజుకి ఎంతో రేటు వడ్డీ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర తవ్వుకొస్తూ ఉంటారు. ఈ విధంగా దిగజారిపోయేటువంటి కుటుంబాలు తయారవుతున్నాయి. వీటన్నిటికి వెనక కారణం ఏంటో తెలుసా? ఒకటే ఒకటి, మాయలో పడిపోవటము. సరే, ఇప్పుడు మాయ జరిగించేటువంటిది ఏమిటి అనేటువంటిది చూద్దాం. బైబిల్లో సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడి మార్గం కలదు, అయితే తొదుకోది మరణమునకు త్రోవ తీయును అని చెప్పబడినది. ఈ మాయ చేసేటువంటిది ఎగ్జాక్ట్ గా ఇదే. అది సరి అయినదిగా కనపడుతుంది ముందు, అయితే దాన్ని అనుసరించి దానిలో నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు చివరి ఆ స్టెప్ ఏంటంటే మరణము. దాన్ని నువ్వు చవి చూడవలసి వస్తున్నది. మీరు ఎవరైనా అడిగి చూడండి, ఇప్పుడు మనం చాలా మందిని, చాలా రకాలైన మనుషుల గురించి చెప్పుకున్నాం కదా, చాలా రకాలైన మాయల్ని గురించి మనం చెప్పుకున్నాం కదా. ఈ మాయల్లో పడిపోయి బయటికి ఎవరైనా తప్పించుకుని వచ్చినటువంటి వారిని అడగండి, వాళ్ళు చెప్తారు ఎలాంటి మాయల్లో వారు పడిపోయారో, ఆ మాయ మొదట ఏ విధంగా ఉండిందో, దాని నుండి ఏ స్టెప్స్ ఫాలో అయినాయో, చివరికి ఏ స్టెప్స్ లో వాళ్ళు వెళ్ళవలసి వచ్చిందో, ఏ పరిస్థితులకు వెళ్ళవలసి వచ్చిందో వాళ్ళు తేటగా చెప్పగలరు. కాబట్టి నువ్వు బాగానే ఉందనుకుని ప్రవేశించేటువంటిది, ప్రయాణించేటువంటిది, కొనసాగేటువంటిది చివరికి ఎక్కడికి వెళుతుందంటే చివరి స్టెప్, అది మరణమై ఉంటూ ఉంటుంది. విసిగిపోయినటువంటి వాడవే నీ ప్రాణమును నీవే తీసుకునవలనని ఆలోచించేటువంటి వాడుగా అనేక మార్లు ఉండవచ్చు. ఏడ్చేటువంటి వాడుగాను ఉంటూ ఉంటావు. నిద్ర లేని రాత్రులు గడిపేటువంటి వాడుగాను ఉండవచ్చు. ఆదేదమైనటువంటి వ్యక్తిగాని ఉన్నట్లయితే నీవు దేవుని యొద్ద మోకాళ్ళలోని ఆయన యొక్క సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని నువ్వు ఎక్కడ తప్పు చేసినావో ఆ తప్పును తేటగా ఆయన యొద్ద ఒప్పుకొని దాని నుండి వెను తిరిగి వెళ్ళేటువంటి వాడుగా ఉండవలసినది. అప్పుడు నీకు నెమ్మది వస్తుంది. నేను ఒకప్పుడు అలాంటి వాడినే. నేను మాయలో పడిపోయినటువంటి వాడినే. ఈ లోక సంబంధమైనటువంటి మాయలు అనేటువంటివి ఎవరికీ అతీతమైనవి కావు, అవి అందరికీ పరిచయమైనటువంటివి. కాబట్టి ఈ రకమైనటువంటి మాయలలో నేను పడిపోవటం వలన నెమ్మది లేనటువంటి వాడినిగా నేను ఒకప్పుడు ఉంటున్నప్పుడు దేవుని యొక్క కృప నాకు తెలియసినప్పుడు దానిని బట్టి నేను వెనుదిరిగి దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నన్ను కరుణించాడు, నన్ను కాపాడాడు. ఇన్ని సంవత్సరములు నేను దేవుని యొక్క సన్నిధిలో ఈ విధముగా ఇప్పటి వరకు ఉండగలిగానంటే అది కేవలము దేవుని యొక్క కృప కరుణ అయి ఉన్నది. కాబట్టి మాయలో ఈ దినమందు నీవు ఉన్నట్లయితే, మాయ దారిలో నువ్వు ప్రయాణించుచున్నట్లయితే, నీవు వెనుకకు తిరగటానికి నిర్ణయించుకున్నట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే, దేవుడి నీకు సహాయం చేసి నిన్ను విడిపించేటువంటి వాడై ఉండగలడు. ఆ విధంగా ఉండినట్లుగా దేవుడు మనకందరకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన తండ్రి, ఈ దినమందు మాతో మాట్లాడిన ఈ కొద్ది మాటలు మాలో ఫలించి మమ్మను బలపరిచి మమ్మలను శక్తివంతులనుగా చేయనట్లుగా మీరే మీ కృపను మాకు కనపరచండి. మేము మాయను విడిచినటువంటి వారమే, మాయ నుండి దూరమైపోయి నీ యొక్క సన్నిధిలో స్థిరులమై బ్రతికేటువంటి వారినిగా చేయండి. ఆ మార్గమున, ఐగుప్తు మార్గమున మరలా నీవు వెళ్ళకూడదు అని చెప్పినావు. వెళ్లేటువంటి వారంగా మేము ఉండకుండా నట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.